சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே.
அம்பிகாவாரி அமோகமైన திவ்ய சங்கல்பம் வல்ல சாகுத்துன அஷ்டாதச புராணாலலோ 11 புராணம் பிரம்மபுராணம் 2 பாகம் మనం రోజు ప్రవచన రూపంలో చెప్పుకుంటున్నాం. మన వాళ్ళందరూ ఒక్కసారన్నా కృష్ణగారి దర్శనం కావాలో అని కోరుతున్నారు ఎక్కువ మంది. ఆయన కూడా రేపు రావడానికి అంగీకరించారు, రేపు వస్తున్నారు. ఎన్ని పనులు ఉన్నా ఇక్కడికి వచ్చి కూర్చోవాలని ఆయనకి మనస్సంకల్పం. అయితే మరి వృత్తిరీత్యా అయితేనేం, రాజకీయంగా అయితేనేం, కొన్ని కారణాల చేత హడావిడి తప్పదు. కానీ ఇక్కడికి రేపు మాత్రం వస్తారట. రాకపోయినా క్యాసెట్ రూపంలో మనకంటే ఎక్కువ శ్రద్ధాశక్తులతో ఆయన వింటారు. విన్న తర్వాత అమోఘమైన ధారణ కూడా అయింది, ఆశ్చర్యకరమైన ధారణ. ఏ సీడీలో ఏ క్యాసెట్లో ఏ కథ ఉందో ఏమిటో అంతా జ్ఞాపకమే. ఇవాళ ఈరోజు విన్న పురాణం మళ్ళీ ఒక గంట పోయాక మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా నేను ఒక ఏడాది పోయిన తర్వాత ఆయన కలిసిన అదేమిటో తెలీదు, ఏమండి ఫలానా క్యాసెట్లో ఫలానా ఉంది ఈ కథలో ఈ సందేహం ఉంది, లేకపోతే ఇది నాకు నచ్చింది అని మళ్ళీ ఆయన ఆశ్చర్యకరంగా అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు నేను వేళాకోళంగా కూడా అంటూ ఉంటాను, అమ్మ బాబా మీరు నాకు పురాణానికి పోటీ రాకండి బాబు, 18 పురాణాలను అంచేత మీరు చెప్పడం మొదలెట్టకండి అని. అంతటి ధారణ ఎలా వచ్చింది అంటే సంపూర్ణమైన భక్తి. అమ్మ 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 అంబిక అనే ఆ ఒక్క నామానికి ఆయన జీవితం అంతా అంకితం చేశారు. ఆ కుటుంబం అటువంటిది. అందుకే ఆ పవిత్ర కుటుంబానికి మరొక్కసారి మనందరం కూడా ప్రేమతో భక్తితో కరతాళధ్వనులు చేసి నిత్యం శుభం కలగాలి అని కోరుకుందాం. ఇక అహింస ఇటువంటిది, హింస ఇటువంటిది అని నిరూపించలేము అని మహానుభావుడు ధర్మవ్యాధుడు కౌశికుడికి చెబుతూ, మేము అహింస మాత్రమే వ్రతంగా పెట్టుకుంటామనుకున్న వాడికి కూడా తప్పదు. ఎందుకంటే సలిలములు నీరంతా జలమయమంతా, జలమంతా కూడా భూతమయమే, నీళ్లల్లో జీవులుంటాయి. కాబట్టి నీరు తాగుతున్నా, నీటితో పనిచేస్తున్నా, నీటితోటి వంట చేసుకున్నా, నీళ్లలో స్నానం చేసిన సర్వకాల సర్వావస్థల్లో నీటిలో ఉండే ఎన్నో జంతువులు మన వల్ల నిరంతరం చస్తున్నాయి. ఉర్వి భూమి కూడా జంతుమయమే, కాబట్టి భూమి మీద మనం ఏ పని చేసినా దానివల్ల చావు తప్పదు. వ్యవసాయం చేస్తే భూమి మీద ఉండే జంతువులు చస్తున్నాయి. ఇల్లు కట్టాలండి, పిల్లర తవ్వడం కోసం గొయ్యి తవ్వితే అందులో జీవులు చస్తున్నాయి. ఇంట్లో తిరుగుతూ ఉంటే చస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ చేమలు ఒక చోట కాదు, ఆరికి నేను కూర్చునే సీటు కింద, మీరు కూర్చునే కింద, అన్ని చోట్ల కూడా చేమం దోమం ఎక్కడో చోట కొడుతూనే ఉంటాయి. మనం పటకల్లో కొడుతూ ఉంటాం, అవి చస్తూ ఉంటాయి. కాబట్టి భూమి మీద హింస లేకుండా మానవుడు బతకలేడు. అందులో ఈ దోమలు చేమలు ఒత్తప్పుడు కాదు, కానీ పురాణం వింటున్నప్పుడు చెప్పేటప్పుడు కొడుతూ ఉంటాయి. ఎక్కడ కొడతాయో తెలియదు, సిగ్గు దిక్మాలు కూడా కదల్లేం మెదల్లేం. అంచేత హింస అనేది తప్పదు అన్నారు. ఆకాశము జంతుమయమే, కావున కలుగు నవశ్యమున్ సకల కర్మములందున హింస. కాబట్టి అన్ని పనులలోనూ హింస అనేది తప్పదు. పని చేస్తే చాలు, పొద్దున్నుంచి నిద్రపోయేలోపు హింస తప్పదు. హింసకున్ తొలగిన దేహయాత్ర కడు దుర్ఘటమైనటులుండు. హింస లేకపోతే, హింస విడిచిపెడితే శరీరం ఎలా విడుతుంది? అసలు దేహం సాగదు ముందుకి, చాలా కష్టం. అందుకే తప్పదు అన్నారు. ఇంతయుందల్లపర, ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకోక గ్రహించలేక చాలామంది హింససేయమని తారు తలంతురు కొందరి మహిన్, మేము హింస చెయ్యమండి, మేము అహింసా జీవులమండి అని అనుకుంటారు వెర్రి పెనుగులు. అసలు ఎలా కుదురుతుంది ఈ లోకంలో? అహింసావ్రతులమని చెప్పుకునే వాళ్ళకు కూడా హింస తప్పదు. పనివడి అహింస వ్రతముగా కొని వనమునన్న మునులకు దొడరది హింసాసనం. తరుమూల ఫల శాక నిపీడనం అదియు హింస కాదు కొతలపన్. మరి కొంతమంది ఉన్నారు, మా జీవితం అంతా అహింసావ్రతంతో గడుపుతున్నాం, మేము అడవుల్లో ఉంటాం, కందమూలాలు తవ్వుకుని తింటాం, పళ్ళు తింటాం తప్ప జంతువులు ఒళ్ళు కోసుకుని తినం అని అహింసావ్రతం పెట్టుకున్న జీవులు అందరూ ఉన్నారు. అలా అహింసావ్రతంతో జీవించేటటువంటి వాళ్ళు కూడా హింస చేస్తున్నారు. ఎందువల్ల? భూమిలో ఉన్న దుంపని తవ్వి తీస్తే దుంపలోనూ ప్రాణం ఉంది, పండుకొస్తే పండులోనూ ప్రాణం ఉన్నది, తోటకూరకాడలు గోంగూరకాడలు అన్నిటిలోనూ ప్రాణం ఉన్నది, కాబట్టి అది కూడా జీవహింసే అని యోచన. కానీ ఎందుకని అది అహింసావ్రతము అని వేదం చెప్పింది అంటే, ఒక మేకను చంపేస్తే కదా అది బతకడం ఉండదు, కానీ చెట్టుకు అలా కాదట. ఒక ఆకు కోస్తే మిగతా శరీరం దానంతటదే ఆ చిన్న గాయం వల్ల ఇబ్బంది పడకుండా బతుకుతుంది, అందువల్ల దాన్ని అహింస అన్నారు. అందుకే తోటకూర లాంటివి కూడా మొత్తం మొక్క పేకకూడదు, ఆకులు కోసుకునే తినమన్నారు. ఆ రకంగా పాక్షిక హింసే అవుతుంది, కానీ సంపూర్ణ హింస అవదు. సంపూర్ణ హింస కానిది అహింసే. ఇదే దైవం మనకిచ్చిన ఒక విధి అన్నమాట. అందువల్ల పండు కోసేస్తే మామిడి చెట్టు చచ్చిపోతుందా? తవ్వదు. అదే చెట్టు నరికేస్తే తొస్తుంది. ఒక ఆవునో గేదెనో తల నరికేస్తే తర్వాత బతకడం ఉండదు పాపం, కానీ చెట్లు అలా కాదు. అందులో ఉన్న ఒక పండు ఆకు కోస్తే మిగతా శరీరం బతుకుతుంది. అందువల్ల ఫలాలు పాలు మొదలైనవి హింస కాదు అహింస అని చెప్పడంలో వేదం యొక్క రహస్యం అదనమాట. అంచేత సూక్ష్మ హింస ఉంది, స్థూలంగా హింస లేదు. ఆ రకంగా అహింసావ్రతంలో కూడా హింస ఉన్నప్పటికీ ఆ హింస ప్రమాదకరమైన హింస కాదు గనక అది అహింసావ్రతంగా పరిగణలోకి తీసుకుంటున్నారు ప్రామాణికులు. కానీ ఆలోచన చేస్తే అంతో ఎంతో హింస లేకుండా ఏదీ లేదు అని గ్రహించు. ఈ లోకం హింస లేకపోతే బతకడం కష్టం కనుక. ధర్మం చాలా రకాలని చెప్పాంగా, అంత తేలిక కాదు. అందుకే ఏమని చెప్పారు, ఇదివరకు కూడా చెప్పాం, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. శృతి ప్రమాణంబు వలనను వృద్ధాచార నిదర్శనంబులను ఎరింగికొనినది. మొత్తం మూడని చెప్పాం కదా మనం. ఒకటి వేదాలు, రెండవది స్మృతులు శాస్త్రాలు, మూడవది పెద్దల యొక్క నడవడిక. ఆ పెద్దల నడవడికలో ఒక భాగం మన జీవితంలో ఇప్పుడు నిత్యం జరుగుతోంది. అందుకే వాటికి ప్రమాణం ఉందంటే ఉండదు, అది పెద్దలు ఇలా నడుచుకున్నారు కాబట్టి నడుచుకోవడమే. కుటుంబాచారాలు చాలా వరకు ఇంతే. ఎప్పటికి కూడా పెళ్లి సమయంలో కాళ్ళకి గోళ్ళు తీసేసి పెళ్లి కూతురికి దిష్టి తీసినట్టుగా ఐదో పదో తీసి పళ్ళెల్లో వేయడం అనేది ఆ సంప్రదాయం ఉంది. అది పెద్దల నడవడిక, అంతేకాని అదేం వేద ప్రమాణం కాదు. కానీ పెద్దల నడవడిక కులాచారం కూడా పాటించాలి. ఈ వేద ప్రమాణం అనే ప్రయోగం ద్వారా చాలా అర్థవంతమైన విషయం చెప్పాడు. నాస్తికవాదులు ఏమన్నారు, వేదం ప్రమాణం లేదు, ఇంకోటి లేదు, అవి అపౌరుషేయాలు కావు, పౌరుషేయాలే, పురుషులు రాసినవే, వాటిని మేము నమ్మమంటారు ఈ మూర్ఖులు. ప్రత్యక్ష ప్రమాణం, అసలు ప్రత్యక్ష ప్రమాణం ఎక్కడ ఉంటుంది ఈ సృష్టిలో? శరీరంలో ఉన్న వాటిని కూడా మనం గ్రహించి పట్టుకుంటున్నాం, కానీ పూర్తిగా శరీరంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. కొంతవరకు ఊహే. పైకి మనం అనుకుంటున్న సైన్స్ వల్ల, విజ్ఞానం వల్ల శరీరం ఏర్పడిందనే ఈ మూర్ఖులకు కూడా ఈ సైన్స్ పుట్టడానికి క్రితం ముందు శరీరం ఎలా పుట్టింది, ఆదిలో పురుషుడు ఎలా పుట్టాడు, స్త్రీ ఎలా పుట్టింది, ఆ తర్వాత స్త్రీ పురుషుల వల్ల ఈ మానవులు పుడుతున్నారు. కానీ పోని, ఈ స్త్రీ పురుషులే సృష్టి కారకులు అనుకుంటే మరి అందరికీ పిల్లలు లేకపోవడం ఏమిటి? అంచేత ప్రతిదానికి ప్రమాణం అనేది ఉండదు, అదే దైవశక్తి. వేద ప్రమాణాన్ని అంగీకరించని మూర్ఖులకు కూడా ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్థాపత్తి, అనుపలబ్ధి, సంభవం, ఐతిహ్యం అని ఎనిమిది చెప్పారు. ఈ మొదటి నాలుగులో ప్రత్యక్షం అంటే కంటికి కనపడేది. నేను కంటికి కనపడుతున్నాను, కానీ నేను రేపు పొద్దున కనపడకపోతే పద్మాకర్ గారు లేరని నేనేస్తామా? మనం ఎల్లప్పుడూ కంటికి కనపడితేనే పద్మాకర్ గారు అన్నయన ఉన్నాడు, లేకపోతే పలానా పుల్లమ్మన్న ఆవిడ ఉంది, ఎల్లమ్మ ఉంది, రేపు పొద్దున ఆవిడ ఊళ్ళో ఉండదు, లేకపోతే కొద్ది రోజులు పైగా డామ్ ఉంటుంది. నో, ఎల్లమ్మన్నది లేదు అసలు భూమి మీద, నాతోటే మొదలైంది అంటాడా పెచ్చపీనుగా. కాబట్టి రాముడు లేడు అనేదానికి ఇవాళ నీకు ప్రత్యక్షంగా కనబడితేనే ఉన్నాడు లేకపోతే లేడంటే అది మూర్ఖత్వం. కొంతకాలం పోయాక ఒక మనిషి విగ్రహం పెట్టారు. ఒక 50-60 ఏళ్ల క్రితం ఉన్న గాంధీ గారి విగ్రహం వాళ్ళు పెట్టాం. ఆయన లేరంటాం, 47లోనో 48 వరకు ఆయన ఉన్నారు కదా, 48లో ఆయన వెళ్ళిపోయారు. కానీ గాంధీ లేడంటే ఎలా కుదురుతుంది? ఆయన పుట్టి ఘనకార్యాలు చేసిన విషయం మనం మర్చిపోతామా? విగ్రహాలు పెట్టిన వాళ్ళు మూర్ఖులరా, ఆయన ఎక్కడున్నాడు అని రేపు పొద్దున ఎవడన్నా అంటే ఎంత అజ్ఞానమో. అన్నిటికీ ప్రత్యక్ష ప్రమాణం కావాలనడం అంత జ్ఞానము. కాబట్టి ప్రత్యక్షం ఒకటి నమ్మడానికి, రెండవది అనుమానము అంటాం. పొగ కనబడింది, పొగ కనబడితే అక్కడ ఏమున్నట్టనమాట, నిప్పు ఉంది. నిప్పు లేకపోతే పొగ ఉండదు. నిప్పు కనబడకపోయినా అక్కడ పొగ వచ్చింది కాబట్టి నిప్పు ఉందని నమ్ముతున్నావా లేదా, ఇది అనుమానం అంటాం. పొగని బట్టి నిప్పుని గుర్తు పెట్టుకోవడం, అక్కడ నిప్పు ఉందని అనుమానిస్తాం. మూడవది ఉపమానం, పోలిక. నాలుగవది శబ్దాన్ని బట్టి, ఒక్కొక్కప్పుడు దప 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 శబ్దం వస్తోంది, అక్కడ నీళ్లు కనబడకపోయినా ఇక్కడెక్కడో జలప్రవాహం ఉంది, ఈ శబ్దం జలప్రవాహమే. బయట ఉన్నాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి నేను కనపడలా, కానీ నా మైక్ ద్వారా ఏమవుతుంది, శబ్దం వినపడింది. ఈ శబ్దం పద్మాకర్ గారిది అని చూడకుండా గుర్తిస్తున్నాడు కదా, ఇది శబ్దం. ఐదవది అర్థాపత్తి, అర్థం యొక్క ఆపత్తిని బట్టి. తర్వాత ఆరవది అనుపలబ్ధి, అది దొరకదు, దొరకపోయినా మనం దాన్ని గ్రహిస్తాం. చంద్రుడు మనకు దొరుకుతాడా, నక్షత్రాలు దొరుకుతాయా, సూర్యుడు దొరుకుతాడా, కానీ అందులో ఉండే కాంతిని బట్టో చల్లదనాన్ని బట్టో ఇంకో దాన్ని బట్టో మనం అది గ్రహిస్తాం. ఇంకా ఏడవది సంభవం, పుట్టుక. పుట్టుకని బట్టి కూడా మనం ఆ వస్తువు ఉందో లేదో తెలుసుకుంటాం. ఎనిమిదవది ఐతిహ్యం, ఇతిహాసాల్లో చెప్పారు, ఏదో పెద్దవాళ్ళు ఇలా చెప్పారు కాబట్టి అది నమ్ముతున్నాం. రాహువు చంద్రుని పట్టుకున్నాడు గ్రహణం, రాహు సూర్యుని పట్టుకుంటున్నాడు అది సూర్యగ్రహణం, అది పెద్దలు ఇతిహాసంగా చెప్పారు, అది మేము నమ్మము అంటే మన పతనం మనం తెచ్చుకున్నట్టే. ఇవి ఐతిహ్యాలు అంటారు. ఇందులో నాలుగింటిని తార్కికులు అంగీకరిస్తారు, ఆరింటిని వేదాంతులు అంగీకరిస్తున్నారు, ఈ ఎనిమిదింటిని పౌరాణికులు మనం అంగీకరిస్తాం. పౌరాణికులు అంటే మీరు కూడా పౌరాణికులే, మీరు విని నమ్ముతున్నారు కాబట్టి. పురాణం చెప్పేవాళ్ళు పౌరాణికులు, మీరు కూడా అంత ఎంతో బయటికి వెళ్ళాకనే చెప్పినది చెప్తున్నారుగా, అంచేత మీరు కూడా పౌరాణికులే, కాకపోతే పోటీగా సీట్లు కూర్చోట్లేదు అంతే తేడా. ఆ రకంగా మీరు కూడా పౌరాణికులే. ఎనిమిదింటిని అంగీకరిస్తారు. అందులో శబ్ద ప్రమాణం అంటే శృతి, వేద ప్రమాణం అని అర్థం అన్నమాట. ఇందులో ఒక మాట చెప్పారు, భూతహితంబుగా పల్లుకు బొంకును సత్య ఫలంబు నిచ్చు తద్భూత భయానకం బగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనతో పరిణయంబున యందున పల్కు బొంకు సత్యాతిశయం భయండ్రు మహితాత్మక మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. ఒక 10 మందికి ఉపకారం చేయడానికి, ప్రాణముతో ఉన్న జీవులను రక్షించడానికి, ప్రాణంతో ఉన్న జీవులకు ఆనందం కలిగించడం కోసం ఒక్కొక్కప్పుడు అసత్యం ఆడతాం మనం తప్పనిసరి పరిస్థితుల్లో. అలా అసత్యం ఆడడం కూడా సత్య ఫలితమే ఇస్తుంది. ఎవడో ఒక దుర్మార్గుడు ఇక్కడ కూర్చున్నటువంటి ఒక వ్యక్తి మీద ద్వేషంతో తుపాకీ పుచ్చుకొచ్చాడు, ఫలానా ప్రసన్న అంటే ఎవరు చెప్పండి చంపేస్తాం అని తుపాకీ వేసుకొచ్చారు. అప్పుడు మనం సత్యం చెప్పాలా అసత్యం చెప్పాలా? నా పక్కనే కూర్చుందండి ఈ అమ్మాయి ప్రసన్న అంటే ఆ దుర్మార్గుడు వచ్చి కాలు చంపేస్తాడు. అప్పుడు ఏం చేస్తుంది పక్కావిడ పాపం రక్షించడం కోసం? ప్రసన్న అంటే ఎవరండి, మేము ఎరగం, ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదండి, ఇక్కడికి రాదండి, అసలు అమ్మాయికి పురాణాల మీద ఆసక్తి లేదు, నాస్తికులేలండి అని అబద్ధం ఆడితే, ఓహో అలాగా, ఈసారి కనుక ఇటుకేసి కనిపిస్తే అమ్మాయి సంగతి చెప్పండి కాల్చి పారేస్తాం అంటారు వాళ్ళు. ఆ రకంగా ఈ అమ్మాయి పక్కనున్నప్పటికీ ప్రాణరక్షణ కోసం, అమ్మాయిని కాపాడటం కోసం అసత్యం ఆడారు. ఇప్పుడు ఇది సత్యమా అసత్యమా? ఈ ప్రాణులను రక్షించడం కోసం ఆడిన ఈ అసత్యం సత్యం కంటే గొప్ప ఫలితం ఇస్తుందిట. అప్పుడు సత్యం పలకూడదు, నేను ఎప్పుడూ సత్యమునే చెప్పేదను, సత్యమునే చెప్పేదను, సత్యమునే పలకవలను, కాబట్టి నా పక్కనున్నది ప్రసన్న అంటే దుర్మార్గుడు వచ్చి డిస్కోని కాల్చేస్తాడు. అందువల్ల అటువంటిప్పుడు సత్యం పలకూడదు, అసత్యమే పలకాలి. అంటే ప్రాణులకు రక్షణ కలిగించడానికి, ప్రాణులకు మేలు చేకూర్చడం కోసం ఏం చేయాలన్నమాట? నిజం కంటే అసత్యం ఆడమే ఆ సమయంలో మంచిది. అప్పుడు అసత్యం ఏమవుతుంది? సత్య ఫలితం ఇస్తుంది. ఈ ప్రాణులకు కీడు కలగజేసే సత్యం ఏమవుతుంది? అసత్యం కంటే ప్రమాదం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మనం నిజం చెప్పకూడదు. అంటే సత్యం ఒక్కొక్కప్పుడు అసత్యం కంటే ప్రమాదం, ఒక్కొక్కప్పుడు అసత్యం సత్యం కంటే మంచిది. ఎప్పుడు? ఇతరులకు ఉపకారం చేయడం, ప్రాణదానం చేయడం కోసం. అంచేత ఏది సత్యం ఏది అసత్యం అంటే నిజానికి సర్వకాల సర్వావస్థల్లో పలికే నిజం అనేది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనే మాట ప్రాణుల హితం ముందు తక్కువ. ఇతరులకు ఉపకారం చేయడం ముఖ్యం, 10 మందిని బతికించడం ముఖ్యం, అది చాలా అవసరకాలం. ముసలి వాళ్ళకి మాత్రమే ఇచ్చే పింఛన్ ఉంది, ఆ పింఛన్ ముసలాళ్ళకి తప్పెవరు. కానీ ఒక అమ్మాయి చచ్చిపోయే స్థితిలో ఉంది, చచ్చిపోయే ఆవిడకి ఇప్పించాలి. ఆవిడకి 50 ఏళ్ళు నిండల, 60 ఏళ్ళు ఉంటే పింఛన్ ఇస్తామన్నారు అనుకోండి, ఈ రేపు మాపో చచ్చిపోయేవాడు బతకడం ఎలాగా? అటువంటిప్పుడు 60 ఏళ్ళు ఉండి అబద్ధం ఆడే ఆవిడకి పింఛన్ ఇప్పించేసాం అనుకోండి, అది మహాపుణ్యమే, సత్యం కంటే ఫలితం. మేము అబద్ధం ఆడవండి, నువ్వు చస్తే చావు, మేము ఏమంటే అప్పుడు ఎలా కుదురుతుంది? అంచేత ఒక్కొక్కప్పుడు మనకి అసత్యం కంటే సత్యం ప్రమాదం. అప్పుడు అసత్యమాడి ప్రాణదానం చెయ్యాలి. ప్రాణదానం కంటే ఈ సృష్టిలో మరో గొప్పది ఏముంది చెప్పండి? అందువల్ల నాయనా, భూతహితంగా పలికే బొంకు కూడా సత్య ఫలితం ఇస్తుంది. ప్రాణులకు అపకారం చేయడం కోసం మనం పలికే అసత్యం సత్య ఫలితం ఇస్తుంది. అలాగే చెయ్యి. ప్రాణాతురుడైనతో ప్రాణం పోయేటప్పుడు ఎప్పుడూ అసత్యం ఆడవచ్చు, ఎప్పుడైనా అంతే, గుర్తుపెట్టుకోండి. ప్రాణం పోతుంది అనుకుంటే అబద్ధం ఆడేయచ్చు, తప్పులేదు. నేను మామూలుగా ఒక సూక్త్రం చెప్పా, కానీ జ్ఞానులు అలా కాదు, ప్రాణం పోయినా అబద్ధం ఆడరు, బలి చక్రవర్తి లాంటి వాళ్ళు. ఆ స్థాయికి వెళ్ళగలిగితే అది వేరే విషయం, కానీ ప్రాణం పోయేటప్పుడు అసత్యం ఆడినా ప్రమాదం లేదు అని ఒక సూక్ష్మం చెప్పాడు. పరిణయంబునయందున పెళ్ళికి కూడా అబద్ధం ఆడవచ్చు. ఉదాహరణకి ఈ అమ్మాయికి 70 ఏళ్ళు వచ్చాయి అనుకుందాం, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే జుట్టుకు నల్ల రంగు వేసుకొచ్చి కూర్చుంది, నాకు 25 ఏళ్ళని అబద్ధం ఆడి పెళ్లి చేసుకోవచ్చా? మరీ పొత్తిగా 25 ఏళ్ళని చెప్పదు, కానీ 70 ఏళ్ళు ఉన్నవాడు 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నాయని చేసుకోవడం. అంచేత పెళ్ళిళ్లలో చిన్న చిన్న అబద్ధాలు ఆడచ్చు. కట్నం 100,000 ఇస్తామని 25 ఇచ్చి పెళ్లి చేసి తర్వాత 75,000 ఇస్తామని పెళ్ళైన తర్వాత ఇచ్చేది ఒకటి ఒకటే ఇవ్వడం, ఆ తర్వాత ఈవిడే పుచ్చుకుంటుంది. అంచేత చిన్న చిన్న విషయాలు అబద్ధమాడి పెళ్లి చేసేస్తే తప్పేమీ లేదు. జాతకాలే తిరగరాసేస్తారు, కొంతమంది నా దగ్గరికి వస్తారు, గురువు గారండి మంచి జాతకం అవతల వాడికి ఎవరికైనా నచ్చేలాగా 7-10 ఏళ్ళు నొక్కే రాసేయడానికి వస్తుంది అంటారు. అలాంటివి రాయడానికి స్పెషల్ శిష్యులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి గెంటేస్తాను, నేను రాయను కాబట్టి నాకెందుకు వచ్చింది ఈ గొడవ అని. కానీ అటువంటిప్పుడు అత్యావశ్యక స్థితిలో చిన్న చిత్తగా అబద్ధమాడు ఉన్నారు, కానీ మొత్తం మరీ బొత్తిగా 25 ఏళ్ళు తగ్గించి కొత్త జాతకాలు రాసేసామని ఎవరు చెప్పలే. ఏది ఏమైనా పెళ్ళిళ్లలో ఆడేటటువంటి అసత్యాలు అసత్యాలు కావు. ఏవి? ఒక మాదిరి 50 మందిని పెళ్లి చేసుకొచ్చిన అమ్మాయిని మళ్ళీ 60వసారి పెళ్లి చేసేసి కొత్తగా తాజా అమ్మాయి ఏంటండి అంటే అది అన్యాయం, అక్కడ చూసుకోవాలి. ఇటువంటివి కూడా ప్రాణరక్షణ కోసం వివాహం జరిపించడానికి ఆడే అసత్యం సత్యం కంటే ఘనమైనవి. ఇవి ఏమిటి? మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మములు. ఇవి ధర్మ సూక్ష్మములు అన్నారు. ధర్మములో సూక్ష్మ రహస్యాలు ఇవి అని చెప్పి ఇంకేమన్నాడు? ఒప్పెడున్నది అయి నన్ను కడునొప్పని ఎది అయి నన్ను నిజకలోచిత పథముంతప్పదగదండ్రు ధార్మికులు అప్పని నిజ భాగ్య విహితమని ఉండదగున్. ఇక తన కుటుంబానికో తన కులానికో ఒక వృత్తి ఉంటే దాన్ని విడిచిపెట్టద్దన్నారు. తన కుల వృత్తి సరిపడేదవ్వచ్చు సరిపడనిదవ్వచ్చు, అయినా కుల వృత్తిని విడిచిపెట్టరాదు. కుల వృత్తికి సాటి రాదు గువ్వల చెన్న అన్నారు. చలిచలమ మేలు కాదా కులనిధి అంబోధి కన్నా గువ్వల చెన్న అని గువ్వల చెన్న శతకంలో గొప్ప పద్యం రాశారు. వెలివృత్తులెన్ని అయినను బయట వృత్తులు ఎన్నున్నా సరే కుల వృత్తికి సాటి రావు కుంభినిలోనన్. తన కుల వృత్తికి ఏది సాటి రాదట, కుల వృత్తికి సాటి వచ్చేది ఒక్కటి కూడా లేదు. అది చాలా గొప్పది. కుల వృత్తి వల్ల మోక్షం తొందరగా వస్తుందని చెప్పేది వేద ప్రమాణం. ఒక్కొక్కప్పుడు సముద్రం కంటే, సముద్రం చాలా పెద్దది కదా, ఒక చిన్న చలిచలమ ఉపయోగం, చిన్న నీటి చలమ, ఒక నుయ్యి మంచిది, నూతిలో నీళ్లు తాగుతున్నాం కాబట్టి. సముద్రం ఎదురుగుండా ఉంది, కానీ సముద్రంలో నీరు తాగడానికి పనికిరాదు. ఎదురుగుండా చిన్న నుయ్యికి తవ్వారు, అందులో మంచినీళ్ళు పడ్డాయి. ఆ మంచినీళ్ళు విలువైనవా, ఇప్పుడు ఆ సముద్రం విలువైందా? మంచినీళ్ళే ప్రాణం నిలబెట్టేది అది. అంచేత ఒక్కొక్కప్పుడు తన కులవృత్తి చూడడానికి అసహ్యంలాగా అనిపిస్తుంది, కానీ అది అజ్ఞానం. ఏది అసహ్యం కాదు ఈ సృష్టి? ఏది అజ్ఞానం, ఏది అసహ్యం అంటే ప్రతి వృత్తి పరమాత్మే. ఏది ఒకదానికంటే ఒకటి గొప్పదిగా తీసిపోయేది లేదు. మానవుడు అజ్ఞానంతో అలా అనుకుంటున్నాడు తప్ప. సమయానికి గడ్డం గీసేందుకు మంగలి లేకపోతే ఆ పూట వాడు ఏమైపోతాడు? కాబట్టి చాలా పవిత్రమైంది అది. సమయానికి డప్పు వాయించేవాడు లేడు, ఏమైపోతాడు వీడు? సమయానికి ఒక బట్టలు ఉతికేవాడు లేడు, వీడు ఏమైపోతాడు? సమయానికి ఒక చెప్పులు కుట్టేవాడు లేడు, ఏమైపోతాడు? కాబట్టి ప్రతి వృత్తి మహాపవిత్రమైనవే. దేనినైనా అజ్ఞానంతో మాత్రమే మానవుడు తక్కువ అంటాడు. ఏది తక్కువ కాదు, అన్ని ఒకదాన్ని మించి ఒకటి. అందువల్ల తన కులవృత్తులను తాను గౌరవించాలి. అది తనకి గొప్ప తెచ్చిపెట్టినా తక్కువ తెచ్చిపెట్టినా, సరిపడేదైనా సరిపడేది కాకపోయినా ఆ కులవృత్తి వీడరాదు. ఇది ధర్మాత్ములు చెప్పిన మాట. అటువంటి కులవృత్తి ఏమని చెప్పారు? దైవము తనకి ఇచ్చినటువంటి ఒక అవకాశమని గ్రహిస్తారట జ్ఞానులు. అందుకే శ్రీకృష్ణుడు అంతటి వాడు విస్తరాకులు తీయడానికి ఇష్టపడ్డాడు. నేను దేవుణ్ణి అల్లా, తాను చేసి తద్వారా పిచ్చాడా? అన్నం పెట్టేవాడి కంటే విస్తర తీసేవాడు మరింత గొప్పవాడరా? తీయండి అన్నాడు ఆ రకంగా. కాబట్టి అందుకే ఇప్పుడు అర్థమైందా పరమాత్ముడు ఎత్తన అవతారం ఉందా? ఆయన గొల్లకులంలోనూ పుట్టాడు, సుక్షత్రియ వంశంలో పుట్టాడు, ఇటు బ్రాహ్మణ వంశంలోనూ పుట్టాడు, ఇలా సమస్త జాతుల్లో పుట్టాడు. తావేలయ్యాడు, చేపయ్యాడు, వరాహం పందిగా కూడా మారాడు వీధులు శుభ్రం చేయడానికి. ఆయన నరసింహం అయ్యాడు, పొట్టివాడయ్యాడు, రాజయ్యాడు, బ్రహ్మచారి అయ్యాడు, ఒకటి కాదు అన్ని అవతారాలు ఎత్తాడు. అంటే అన్ని ప్రాణులు నేనే, అసలు నేను కానిది ఏదుంది ఈ సృష్టిలో? సమస్తం నేనే అన్నాడు ఆయన. సృష్టి మొత్తం పరమాత్మ స్వరూపం. ఆయన లేనిది ఏది, ఆయనది కానిది ఏది లేదు. ఆయన కాదు అనుకుంటే అజ్ఞానం. తానే సమస్తమని నిరూపించాడా పరమాత్మ. కాబట్టి అన్నీ దైవస్వరూపమే. విను పూర్వకర్మ ఫలములు తనకు వశముగాక పొందుతరితో వానింగనుగొన నేరకమూడు తనకాపదయైన చోట దైవము దూరు. అసలు ఎవడు చేసిన కర్మ ఫలితం వాడు అనుభవిస్తాడు. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనా తప్పదన్నా. ఎవరు చేసిన కర్మ ఫలితం వాడు అనుభవించడం అనేది ఎవరికైనా తప్పదు. రామావతారంలో లక్ష్మణుడి చేత సేవ చేయించుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు అంత పరమాత్మ కూడా? మళ్ళీ కర్మ ఫలితం వాడి చేత సేవ చేయించుకున్నాడుగా, సేవకి మళ్ళీ స్త్రీ చెయ్యాలి. కృష్ణావతారం ఎత్తి బలరాముడిగా లక్ష్మణుడిని పుట్టించి మళ్ళీ తను సేవ చేశాడు. పరమాత్మ లక్షణం అది. అందుకే జ్ఞానులు ఏం చేస్తారంటే కర్మ ఫలితం పోయితేనే సుఖమని కర్మ ఫలితం పోవాలి అని కోరుకుంటారట. కర్మకి ఫలితం కోరుకోకుండా వ్రతాలు చేస్తారు, అనుష్ఠానాలు చేస్తారు. అది జ్ఞానం. కర్మ అది మంచి అయినా చెడ్డైనా అనుభవించాలి. ఎప్పుడు? కోరుకుంటే. కర్మరహితంగా, కర్మరహితం అంటే నేను చెప్పేది ఏమిటి, కర్మ ఫలాపేక్షారహితంగా వ్రతం చెయ్యాలి. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం నువ్వు సంకల్పం చెప్పావంటే అందులో మంచి చెడ్డ నువ్వు అనుభవిస్తున్నావు. నాకేం వద్దు, నిష్కామంగా చేస్తున్నానన్నావా, ఇంకా మనకి ఆ బెంగే లేదు, అప్పుడు మంచి లేదు చెడ్డ లేదు, అప్పుడే వాడికి మోక్షం వస్తుంది. కానీ మానవుడై పుట్టాక కర్మ ఫలితం కోరుకోకుండా ఎలా ఉంటాడు? ఇది కొంచెం కష్టం కదా మరి. అందువల్ల కర్మ అనుభవించి తీరుతున్నాం మనం. ఎప్పుడు? ఆ ఫలితం ఆశిస్తే. సాధారణంగా వ్రతాలు చేసేటప్పుడు మంచి ఫలితం ఆశించే చేస్తాం. కానీ ఫలితం అనేది నువ్వు ఎప్పుడైతే కోరావో అందులో లోపం జరిగితే ఆ లోపం కూడా వస్తుంది నీకు. లోపం లేకుండా మానవుడు ఎప్పుడొకప్పుడు ఉంటాడా? ఉండడు కదా మరి. అందుకని జ్ఞానులు ఏమన్నారు, కర్మ యొక్క ఫలితం మీద నువ్వు ఆశ పెట్టుకోకు, అసలు నీకు అది లేదన్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే దుర్భూర్మాతే సంగోస్త కర్మణి. నీకు కర్మణి ఏవ అంటే పని చెయ్యడమునందు మాత్రమే అధికారం ఉంది, నువ్వు పని చెయ్యి అంతే. పొద్దునలే స్నానం చేయి, పూజ చేయి, ఉపన్యాసానికి వెళ్ళు, గ్రహణ స్నానం చేయి, గ్రహణం రోజున తప్పనిసరిగా గురుదర్శనం చేసుకో, యథాశక్తి దానం చేసుకో, దక్షిణ చేసుకో, పంచాంగం, ఉగాది నాడు విను, ఇవన్నీ కర్మలు చెయ్యి. ఫలితం ఆశించుకో, ఫలితం అనేది వాడు ఇస్తాడు, ఏది ఇవ్వాలో వాడికి తెలుసు. నాకు ఈ ఫలితం కావాలి అని అనుకునే అధికారం నీకు లేదన్నాడు. అది ఉన్నా నువ్వు కోరుకున్నా రాదు, వచ్చేది పొమ్మన్నా పోదు. అయితే ఫలితం ఆశించినప్పుడు నేను పని ఎందుకు చెయ్యాలి అంటే, ఫలితం ఉన్నా లేకపోయినా పని చేసి తీరాల్సిందే, పని చెయ్యను అనే అధికారం నీకు లేదు. మాతే సంగోస్తు అకర్మణి అంటే, అకర్మణి అంటే పని చెయ్యకుండా ఉండడం. పని చెయ్యను నేను ఫలితం లేనప్పుడు అనే అధికారం లేదు అంటున్నాడు ఆయన. చేసి తీరాలి, అదే సృష్టి యొక్క రహస్యం. ఎందుకని ఇంత చెప్పారు? ఉదాహరణకి ఒక కుర్రవాడు పరీక్షకు వెళ్ళాలి, పరీక్షలో పాస్ అవుతాను లేదు అననే భయం ముందే ఫలితం గురించి ఆశ పెట్టుకుంటే సరిగ్గా రాయలేడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగితేది? వీడు కష్టపడి చదవాలి, అక్కడికి వెళ్ళాక వచ్చిన పేపర్ రాయాలి. ముందే దీని గురించి ఆశ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళాక అనుకున్నది ఇంకో రకంగా అయితే వెంటనే గుండె పోటీ చచ్చిపోతాడు. కాబట్టి పరీక్ష ఎలా ఉంటుందనే దాని గురించి ఆలోచన మాని చదవడమే వీరి కర్తవ్యం. అలాగే ఈ సృష్టిలో సమస్త కార్యక్రమాలు కూడా మనం చెయ్యడమే తప్ప వాటి గురించి ఆలోచించే అధికారం లేదు. అసలు వాటిని ఆపడం కూడా ఎవరికి శక్యం కాదు, కర్మఫలితం ఆపడం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.